నాలుగవది ఓంకారం అమరేశ్వరం. ఓంకార క్షేత్రంలో అమరేశ్వరుడు అనే పేరుతో ఉన్నాడు ఆయన. అమలేశ్వరుడు, అమరేశ్వరుడు రెండు కరెక్టే. ఓంకారేశ్వరుడు, అమరేశ్వరుడు రెండు పేర్లతో ఉంటాడు ఆయన. అది కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఎలాగో. సంస్కృతంలో రలయోహో అభేదః, రాకి లాకి తేడా లేదు. అందుకే అమర అమల, అమర ఈశ్వరుడు అమరేశ్వరుడు, అమల ఈశ్వరుడు అమలేశ్వరుడు. అందుకే చంద్రరేఖ చంద్రలేఖ అని కూడా అనొచ్చు. అందువల్ల ఏమీ తేడా లేదనమాట. ఇంతకీ అమరేశ్వరుడు అమలేశ్వరుడు అని కూడా అనొచ్చు. ఇది అద్భుతమైన నాలుగవ జ్యోతిర్లింగం. ఈ ఓంకారేశ్వర లింగం నాలుగవ లింగంగా ఎందుకన్నారంటే, నాలుగవది మోక్షం. మోక్షం రావాలంటే ముందు ఓంకారాన్ని నిరంతరం జపించాలి. ఒకప్పటి మాట, భక్త శిఖామణి అయిన భగవంతుడు నారద మహర్షి గోకర్ణానికి వెళ్ళాడు. గోకర్ణం అంటే కర్ణాటకలో ఉంది, పశ్చిమ సముద్ర తీరంలో ఉంటుంది, చాలా అద్భుతమైన క్షేత్రం అది. అక్కడ గోకర్ణేశ్వరుడు అనే పేరుతో ఉంటాడు. అక్కడ విఘ్నేశ్వరుడు నెత్తి మీద ఎంత మొట్టిగా అవుతున్నాడు కదా రావణాసుడి చేత, ఇక్కడ గొయ్యి ఉంటుందండి అయి. అక్కడ కూడా మేము శివప్రయాణం చెప్పుకున్నాం. గోకర్ణం నుంచి ఒక 6 గంటల ప్రయాణం చేస్తే మనం శృంగేరి కూడా వెళ్ళచ్చు. అక్కడ గోకర్ణ క్షేత్రంలో విఘ్నేశ్వరుడు విగ్రహం ఉంటుంది, భలే ఉంటుంది, చిన్న కుర్రాడి రూపంలో. పట్టుకుని నెత్తి మీద రావణాసుడు మొట్టిగా ముట్టాడు, అందుకని ఆ నెత్తి అంతా పగిలిపోయి ఇంత గుంట ఏర్పడింది. ఆ గుంట కనపడుతుంది అనమాట, అది చూడాలి మనం వెళ్ళాక. ఓరి రావణ ఏం బలం రనిది అంటాడు అప్పుడు గణపతి కూడా. అక్కడ శివుడు గోకర్ణేశ్వరుడు అని పెడుతూ బుల్లి లింగంగా ఉంటాడు. చిన్న లింగంగా, ఆత్మలింగంగా ఉండి క్రమక్రమంగా ఎంతలాగినా పెరిగి మళ్ళీ చివరికి చిన్న లింగంగా మారిపోతాడు చెట్టు చివర. ఆ లింగాన్ని జీవితంలో ఒక్కసారైనా తాకాలి, అభిషేకించాలి, దర్శనం చేసుకోవాలి. నారద మహర్షి అక్కడికి వెళ్ళాడు. గోకర్ణాఖ్యం శివం గత్వా శిషేవే పరభక్తిమాన్. ఆ గోకర్ణ క్షేత్రానికి నారదుడు కాబట్టి సంకల్ప మాత్రంతో వెళ్ళి భక్తితో పూజించాడు. ఇంతలో అక్కడికి ఆ పూట శివాభిషేకం చేసుకోవడానికి వింధ్యపర్వతరాజు వచ్చాడు. వింధ్యపర్వతం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలడని చెప్పుకున్నాం కదా. కొండ కొండగా ఉండగా ఆయన ఒక పురుష రూపం ధరించి ఎక్కడికైనా రాగలడు. జీవితంలో ఎప్పుడైనా గోకర్ణం క్షేమించాలని అని శాస్త్రం కనుక అక్కడికి వచ్చాట ఆయన. వింధ్యపర్వతం అక్కడికి రాగానే నారదుడు, నాయన వెళ్ళు శివలింగాన్ని పూజించన్నట్ట. శివలింగాన్ని పూజించే ముందు పెద్దల్ని సేవిస్తున్నాను మిమ్మల్ని, మహానుభావులు మహాత్ములు గురువులు కనపడినప్పుడు ముందు గురువులకు నమస్కరించాకే భగవంతుడికి నమస్కరించాలని శాస్త్రం. అందుకని ముందు మిమ్మల్ని పూజిస్తున్నాను అన్నాడు అండి. తత్రైవ పూజితస్తే అని బహుమాన పురస్సరం, గౌరవంగా పూజించేట పైగా. అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, ఓ పక్కన గురువు ఉన్నాడు, మరో పక్కన హరుడు ఉన్నాడు. గురుడా హరుడా, గురుడా గోవిందుడా, ముందు గురువుకి నమస్కరించాకే హరుడికి నమస్కరించాలి, గురుడికి నమస్కరించాకే గోవిందుడికి నమస్కరించాలి. అందుకే నీకు ముందు నమస్కరిస్తున్నాను అని నమస్కరించి తర్వాత లోపలికి వెళ్ళి నేను పూజ చేసుకొస్తాను, ఒక క్షణం మీరు ఇక్కడ ఉండండి, నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి అవి తీర్చండి అని లోపలికి వెళ్ళి అర్చన చేసి వచ్చాడు. వచ్చాక ఏమన్నాడు, నారద మీరు ఈ ప్రపంచమంతా తెగ తిరుగుతూ ఉంటారు కదా, నా అలాంటి గొప్పవాడు ఎక్కడన్నా మీకు కనపడ్డా అని అడిగాడు. ఆయన పక్కపక్కనవి అన్నట్ట. అదేంటండి నాలాంటి గొప్పవాడు ఎక్కడన్నా ఉన్నాడంటే అన్నారేమిటి అన్నాడు. లేదు నాయన, దానికి ఒక కారణం ఉందన్నట్టు ఆయన. కిన్యూనంచ త్వయా దృష్టం మయి నిశ్వాస కారణం తచ్చుత్వా నారదో వాక్యమబ్రవీత్ సమహాముని. ఎంత నిట్టూర్పు విడిచిపెట్టడానికి నేనేం దోషం చేశానండి, నాలో ఏం కనపడిందని అన్నారు తప్ప సమాధానం చెప్పలేదు అన్నాడు ఆయన. అప్పుడు ఆయన, నువ్వు చాలా గొప్పవాడివే, అయితే ఏం లాభం, శివలింగం నీ దగ్గర లేదు, ఈ ప్రపంచంలో శివుడికి నిలయం కానివాడు ఎంత గొప్పవాడైనా వాడు వ్యర్థుడు. మేరుపర్వతం దగ్గర కేదారేశ్వర లింగం ఉన్నది, ఇంకో పర్వతం దగ్గర ఇంకో శ్రీశైలం దగ్గర మల్లికార్జున లింగం ఉన్నది, కానీ నీ దగ్గర శివలింగం లేదు. ఉట్టి రాయివి, రాయి చుట్టూ జలాలు ఉన్నాయి, నర్మదా నది, కానీ నీ దగ్గర శివుని యొక్క ఒక్క లింగమైనా ఉన్నదా? ఈశ్వరుడు ఎవరి దగ్గర ఉంటే వాడు గొప్పవాడు. తన ఇంట్లో శివలింగం పెట్టుకున్న ప్రతివాడు మహాపుణ్యాత్ముడు అవుతాడు. ఇంట శివలింగం లేనివాడు ఇల్లు శివలింగంతో సమానమని చేస్తున్నాడు. అటువంటి వాడు పేరుకి మనిషి గడపవాడు, పాపాత్ముడు. ఓహో, ఇదా నీ నిట్టూర్పి కారణం అనుకున్నాడు ఈయన. నారదుడు అలా వెళ్ళిపోగానే వింధ్యపర్వతుడు చాలా దుఃఖం పొందేశాడు. ఛీ, ఎందుకు నా జీవితం? విశ్వేశ్వరుడు శంభుడు నా కొండ మీద లింగరూపంలో ప్రత్యక్షం కాలేదు, అందుకే నేను వెంగలినైపోయాను. శివుణ్ణి ప్రసన్నం చేసుకుని నా జీవితాన్ని చరితార్థం చేసుకుంటాను అనుకున్నాడు ఆయన. విశ్వేశ్వరం తథాశంభుం ఆరాధ్య చ తపామ్యహం ఇతి నిశ్చిత్య మనసా శంకరం శరణం గతః. విశ్వేశ్వరుడైన శివుణ్ణి ఆరాధిస్తాను, శివుణ్ణి మెప్పిస్తాను, శివానుగ్రహం పొందుతాను, శివుడు నా మీద కొలువు తీరేదాకా నేను కదలను, లేదా నా శిఖరాన్ని నేనే పగలగొట్టుకుని మరణిస్తాను అనుకున్నాడు. వెంటనే ఆ మహానుభావుడు తన కొండ మీద మట్టితో తయారు చేసిన ఒక లింగాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. సాధారణంగా వీళ్ళందరూ కూడా పార్థివలింగాన్నే ప్రతిష్ఠించుకున్నారు. ఆ పార్థివలింగం మధ్యలో ఓం అనే అక్షరం రాశాడు, పరమ పవిత్రమైన ప్రణవాన్ని లిఖించాడు. వింధ్యపర్వతం చుట్టూత నర్మద అనేది ప్రవహిస్తూ ఉంటుంది. పరమ పవిత్రమైనది ఆ నర్మద. నర్మద అది ఎటువంటిది? శర్మద యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వలిత చేతో మర్మద అంబు నివారిత దుర్మద అన్నారు పోతన గారు భాగవతం అష్టమ స్కంధంలో. నర్మదా నదిలో స్నానం చేస్తే సుఖం లభిస్తుంది, అందుకే శర్మద. శర్మనిచ్చునది, శాంతినిచ్చునది. యమదండక్షత వర్మద, యముడు పాపాత్ములు చితక్కొడతాడు తన దండంతో, ఆ దండం దెబ్బలు తగలకుండా నర్మద కవచం ఇస్తుందిట. వర్మ అంటే కవచం, ద ఇచ్చున్నది, వర్మద కవచం ఇచ్చున్నది. కవచం ఒంటికి వేసుకుంటే లాభం ఏమిటి? దెబ్బలు తగలవు అంటే అర్థం ఏమిటి? వారి పిచ్చాడా, నర్మదలో స్నానం చేస్తే నువ్వు యమలోకానికి వెళ్ళవరా, యముడి యొక్క దండం దెబ్బలు తగలవరా, ఇది నిన్ను కవచమై కాపాడి ముక్తినిస్తుందిరా అని అంతరార్థం. కాబట్టి నర్మదలో స్నానం చేస్తే నరకానికి పోం. ఇక ఎంత గొప్ప సుందరీమణైనా మనం బతిమాలితే ఇవాడగతే రేపైనా వరించచ్చేమో, కానీ ఒక వనిత ఉన్నదట, ఈ వనిత ఎవరిని వరించదట, ఆవిడే మోక్షకాంత. ముక్తికాంత వరించదట, మోక్షం రాదు ఎవడికి. అటువంటి ముక్తికాంత యొక్క మనస్సు కరిగించే శక్తి నర్మదకు ఉంది, అనగా నర్మదలో స్నానం చేస్తే ముక్తి పొందుతావు. అంత గొప్ప నర్మదా నదీ జలాలతో తాను తయారు చేసుకున్న లింగమును ఓంకారం అనే అక్షరం రాసి పూజించేవాడు, అభిషేకించేవాడు, మహాతపస్సు చేశాడు. ఎంత ఎంతకాలం? ఆరాధ్య చద తదా శంభుం షణ్మాసంచ నిరంతరం, 6 నెలల పాటు విడిచిపెట్టకుండా రేయింబవళ్ళు అర్చన చేశాడు. ఇలా అర్చన చేశాడు ఆయన. అప్పుడు ఈశ్వరుడు ఈ వింధ్యపర్వతం చేస్తున్న మహాతపస్సుకి, శివలింగార్చనకి, అందున పార్థివలింగార్చనకి, అభిషేకానికి మెచ్చి చెచ్చర తన చెలికత్తెతో అంటే పార్వతితో అక్కడ ప్రత్యక్షమయ్యాడు, విచ్చేశాడు, వేంచేశాడు, దర్శనమిచ్చాడు. ఆయన ప్రసన్నుడై, నాయన 6 నెలల పాటు పరమనిష్టతో నువ్వు చేసిన ఈ తపస్సుకి మెచ్చుకున్నాను, ఈ పూజకు మెచ్చుకున్నాను. కొంతమంది ఏళ్ల తరబడి అర్చన చేస్తారు, కానీ నిష్ట ఉండదు, భక్తి ఉండదు. నిష్ట ఉంటే కానీ తిష్ట కుదరదని శాస్త్రం. అందుకే నీ నిష్టకి మెచ్చుకొని నేను సతీ సమేతంగా వేయించేశాను, కోరుకో, ఏం కావాలంటే ఇస్తానన్నాడు. అప్పుడు ఆయన, నా కొండ ప్రపంచంలో అందరికంటే గొప్ప కొండ అవ్వాలి, నేను ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు పైకి లేచే శక్తి ప్రసాదించాలి నువ్వు. దాంతోపాటుగా నా కొండ మీద అటు ఇటు నాకు 2 ప్రాంతాలు ఉన్నాయి. నా కొండ మధ్యలో నర్మద ప్రవహించటం వల్ల 2గా చీలిపోయింది, నాది పెద్ద శ్రేణి. నా కొండకి ఇటు అటు కూడా నీవు శివలింగ రూపంలో ప్రత్యక్షమై కలియుగంత వరకు ప్రజలకి దర్శనమివ్వాలి అనగా శివుడు ఇతని మనస్సులో ఉన్న దుర్బుద్ధిని కూడా కనిపెట్టాడు. బాగా పొడుగ్గా పైకి ఎగిరే శక్తి వస్తే రేపొద్దున ఎవడికో కొంప ముంచుతాడు వీడు. అది కూడా మనం తర్వాత తెలుసుకుంటాం. అలాగో ఆ తర్వాత పెరిగే కదా, అసలు సూర్యుడే కదలకుండా చేసేసాడు. కాబట్టి ఇతని కొండ మీద నేను లింగరూపంలో వెళ్ళడం వల్లేమో ప్రజలకు లాభం, ఇతనికి లాభమే, ఇతనికి కీర్తి వస్తుంది. కానీ ఇతనికి ఎంత పొడుగంటే అంత పొడుగు పైకి లేచే శక్తి ఇస్తే కొంతకాలం పాటు ప్రజలకు ఇబ్బంది వస్తుంది, కానీ ఏం చేద్దాం అని పార్వతిగా చూశాడు. పార్వతి అంది, మీకు అలవాటిగా అడిగింది ఇవ్వడం. పైగా వీడు ఎంతో భక్తితో పూజించాడు, భక్తితో పూజిస్తే నీ పెళ్ళాన్ని కూడా ఇచ్చేస్తావు కదా నువ్వు. అటువంటి వాడివి కాదనకూడదు, ఇవ్వండి, వరం ఇచ్చేయండి. ఆ తర్వాత వరం ఇచ్చాక మనం పడాల్సిన పాటలు తర్వాత పడదాం, భక్తులు ఎలాగో ఇంకో రకంగా రక్షిద్దాం అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, దిప్పావా, సమయం వస్తే చాలు, నన్ను దిప్పుతావు అన్నట్టుగా చూశాడు ఆయన. తప్పక ఇస్తున్నానన్నాడు. నాయన, నేనిచ్చే వరం ఇతరులకు దుఃఖానికి కారణం కారాదు. మద్దత్తం పరదుఃఖాయ వరదానం యథానహి, నేను ఇచ్చే వరం పరులకి దుఃఖం అవ్వకూడదు, అయినా నిన్ను మెచ్చి వరం ఇస్తున్నాను, ఈ వరాన్ని సద్వినియోగం చెయ్యి. నువ్వు ఎంత కొండ శిఖరాన్ని పైకి పెంచాలంటే అంత కైలాసం దాకా పెంచే శక్తి ఇస్తున్నాను, కాకపోతే ఈ పైకి పెరిగే శక్తిని పరోపకారానికి వినియోగించు. మనకి భగవంతుడిచ్చే శక్తులన్నీ లోకోపకారానికి వినియోగించాలి తప్ప లోక దుఃఖానికి వినియోగించరాదు. ఒకవేళ నువ్వు లోక నాశనమునకు పరపీడనమునకు ఈ శక్తి వినియోగిస్తే ఇవి ఉన్నది కూడా పోతుంది నీకు, ఇంకా నువ్వు జీవితంలో పైకి ఎదిగే అవకాశం ఉండదు అని హెచ్చరించి శంభుస్తస్మై తద్వరముత్తమం అతను కోరుకున్న వరం ఇచ్చాడు. నీ ఇష్టం ఎంత పైకైనా లేవగలవు. తిర్యక్ ఊర్ధ్వం అధస్ చేయవ అంటే ఏమిటి, పైకి కిందకి వెళ్ళగలవు, కాకపోతే ఎగిరే శక్తి మాత్రం నీకు ఉండదు. ఎగిరే శక్తి కూడా ఇస్తే ఇంకా కొంపలు విరిగిపోతాయండో, అది మాత్రం ఇవ్వను. పైకి కిందకి మాత్రం తిరగలవు, తరగగలవు. ఇక నీ కొండల మీద రెండు రూపాలతో వెలవాలన్నావు కదా, నువ్వు ఇప్పుడు ఓం అని రాసిన ఈ ప్రాంతంలో ఓంకారేశ్వరుడిగా ఉంటాను, నీకు అవతలి కొండ మీద అమలేశ్వరుడు లేక అమరేశ్వరుడు అనే పేరుతో ఉంటాను. ఓంకారం చేయవ ఏలింగం ఏకం తచ్చ ద్విధాగతం. ఈ ఓంకారలింగం రెండుగా ఉంటుంది, ఒకటి ఓంకారేశ్వరుడు ఒకటి అమరేశ్వరుడు, వెరసి ఓంకారం అమరేశ్వరం అని పిలువబడుతుంది. మీలో చాలామంది చూసే ఉంటారు, ఒకవేళ ఎప్పుడన్నా ఒకటే చూసేస్తే మాత్రం మళ్ళీ వెళ్ళాల్సిందే తప్పదు. ఎందుకని, నర్మదా నదేమో మధ్యలో ప్రవహిస్తోంది, ఒకవైపు ఎడం వైపున ఓంకారేశ్వరుడు ఉంటాడు, కుడివైపు ఉన్నటువంటి కొండ మీదేమో అమలేశ్వరుడు అనే పేరుతో ఉంటాడు. కొంతమందికి తెలియక ఓంకారం అమరేశ్వరం అని ఉంటుంది కదా, సంధి కలిసిపోయి ఓంకారం ప్లస్ అమరేశ్వరం ఓంకారం అమరేశ్వరం అని ఉంటుంది, అక్కడ కొండ మీద మమరేశ్వరం రాశారు. ఓంకారం అమలేశ్వరం, ఓంకారం అమలేశ్వరం, రెండు లింగములు చాలా అద్భుతంగా ఉంటాయి. ఓంకారలింగమేమో కొంచెం భిన్నమయ్యింది, అందుకే దానికి అభిషేకాలు తీసేశారు. అభిషేకాలు చేయగా చేయగా మన భక్తులు పాడు చేసేస్తున్నారు దానికి. కలియుగంలో జ్యోతిర్లింగాలను కూడా అభిషేకాలతో పాడు చేస్తున్నారు చివరికి. ఎందుకని, ఒకప్పుడు నిజంగా ఆవుపాలతో అభిషేకించేవారు, నిజంగా జలంతో అభిషేకించేవారు, గంధం అంటే చెక్కతో అరగదీసిన గంధంతో పూజించేవారు. ఇప్పుడు గంధం కెమికల్స్, పాలు భయంకరమైన కెమికల్స్, ఈ గంధంట ఈ పన్నీరుట ఇప్పుడు వచ్చేటటువంటి అభిషేక ద్రవ్యాలట ఇవన్నీ లింగం మీద పోస్తే లింగం కూడా భంగం అయిపోతుంది, పగిలిపోతుంది. ఆహా, మానవుడా, అందరికీ ముక్తినిచ్చే జ్యోతిర్లింగానికే బీటలు వచ్చేలా చేయగలిగే శక్తి నీకు ఇచ్చాడరా దేవుడు అనిపిస్తుంది అనమాట నాకు. అందుకని ఏం చేశారంటే ఓంకారంలో పూర్తిగా అభిషేకాలు తీసి కేవలం స్పర్శమే తప్పింకేం పెట్టలా, చక్కగా కిరీటం పెడతారు, ఆ తొడుగు పెడతారు, మనం తాకి దండం పెట్టుకు వచ్చేయటమే. అమరేశ్వరలింగం కొంచెం పెద్ద లింగం అనమాట, అద్భుతమైనటువంటి పాషాణలింగం. అది జ్యోతిర్లింగమే, ఇది జ్యోతిర్లింగమే, శివుడు అందులో తన జ్యోతిని నింపాడు, రెండింటిని చూడమన్నాడు. అమరేశ్వరలింగాన్ని పువ్వులతో పూజిస్తారు, అభిషేకం కేవలం జలాభిషేకం చేస్తారు. నర్మదా నదీ జలంలో కలిసి లేదుగా, అందువల్ల నర్మదా నదీ జలం పట్టుకొచ్చి ఏకధారగా అభిషేకించి ఆ నీళ్లు నెత్తి మీద పోస్తారు, చుట్టూ ప్రదక్షిణగా చేసుకుని మనం దండం పెట్టుకు వచ్చేయచ్చు. కొంచెం డబ్బులు ఇస్తే కొంతమంది లోపలికి పంపుతారు, తలపెట్టి నమస్కరించవచ్చు. మొత్తం మీద రెండు లింగాలు చూడాలి, ఇది ఒక అపూర్వ జ్యోతిర్లింగం. నేను చాలా కాలం పాటు అనుకునేవాడిని, ఇదేంట్రా ఇక్కడ ఓంకారేశ్వరుడు ఇక్కడ అమరేశ్వరుడు అంటాడు ఏమిటని ఎప్పుడు ఈ శివపురాణం చెప్పని క్రితం మొదట్లో చూసినప్పుడు అనుకున్నాను. అప్పుడు తర్వాత ఇందులో జ్యోతిర్లింగాల్లో ఎల్లింగమేకం తచ్చ ద్విధాగతం, ఒకే ఓంకారలింగం రెండుగా విభజింపబడింది, ఒకటి ఓంకారంగా ఒకటి అమలేశ్వరలింగంగా పిలువబడింది అని ఇందులో రాశాడనమాట. ఒకదానికి ఓంకారనామాసీత్, ఒకదానికి ఓంకారలింగం అని పేరు వచ్చింది, ఈ రెండవది అది అమరేశ్వరుడని పిలువబడ్డాడు. దానికి కూడా కారణం ఉన్నది, ఈ లింగములో ఏ దోషము లేదట. మలము అంటే దోషం, అమలము అంటే దోషము లేనిది, అందువల్ల అమరేశ్వరము అన్నారు. దేవతలు వచ్చి నిరంతరం ఆ లింగాన్ని పూజిస్తారు, దేవతల్ని అమరులు అంటారు. అమరుల చేత పూజింపబడిన లింగం కనుక అమరేశ్వరం అని కూడా పిలువబడింది. చివరికి వెరసేది అమరేశ్వరం అని పిలువబడింది. అక్కడికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో చూసినటువంటి వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి, వింజపర్వతం సంతోషించి రోజు పూజించేవాడు. ఆయన శివుడి మాట విన్నంతకాలం బాగున్నాడు అండి, అయ్యి తర్వాత పెరిగాడు, పెరిగిన తర్వాత తరిగాడు అనుకోండి, ఆ కథ ఇప్పుడు అక్కర్లే. ఇక్కడ మొత్తం మీద ఇలా అక్కడ అమరేశ్వర శబ్దంతో ఓంకార క్షేత్రంలో ఈశ్వరుడు రెండు లింగములుగా జ్యోతిర్లింగములుగా కొలువై ఉన్నాడు. పేరుకు రెండైనది ఒకటే లింగం. ఏవం పూజయేచ్ఛంబుం మాతృగర్భం వశేన్నహి యదభీష్టం ఫలం తచ్చ ప్రాప్నుయాన్నాత్ర సంశయః. పరమ పవిత్రమైన ఈ ఓంకార అమరేశ్వర లింగములను భక్తితో పూజించినవాడు, ఆ కథని శ్రద్ధతో విన్నవాడు మళ్ళీ గర్భవాస దుఃఖం అనుభవించాడు, పునర్జన్మ అతనికి ఉండదు అని ఈ విధంగా బ్రహ్మగారు నారదునికి చెప్పాడు, సూత మహర్షి సౌనకాదులకు చెప్పాడు, నేను మీకు చెప్పాను. ఇది ఓంకారేశ్వర జ్యోతిర్లింగ మహామహిమ కథ, ఆవిర్భావ కథ.